ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతు సోదరులకు నమస్కారం. ఈ వారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమం శ్రోతలకు స్వాగతం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా మీ ముందుకు ఒక కొత్త అంశంతో వచ్చాం. హరిత విప్లవం ద్వారా ప్రవేశపెట్టిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధిస్తున్నాం. భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం ఉత్పాదకతను పెంచవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ వారం మనం జీవన ఎరువులు, వాటి రకాలు మరియు వాటి ఉపయోగాలను ప్రొఫెసర్ మరియు ఇద్దరు వ్యవసాయ విద్యార్థుల మధ్య సంభాషణ ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుత అంశంలోని పాత్రల పరిచయం. ప్రొఫెసర్ పాత్రగా ప్రియాంక చౌహాన్, రమ్య పాత్రగా ప్రవళిక, వసంత పాత్రగా పావని.
గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ రమ్య. గుడ్ మార్నింగ్ వసంత. ఏంటి ఇలా వచ్చారు?
మేడం, నాదో చిన్న సందేహం.
ఏంటి రమ్య?
నేను నిన్ననే మా ఊరి నుండి వచ్చాను. మా ఊర్లో రైతులు ఎక్కువగా నత్రజని మరియు భాస్వరం వాడడం ద్వారా ఖర్చు ఎక్కువగా అవుతుంది, కానీ దిగుబడులు మాత్రం పెరగడం లేదు అంటున్నారు. దీనికి వేరే మార్గం ఏమైనా ఉందా మేడం?
ఉంది రమ్య. మొక్క పెరుగుదలకు నత్రజని, భాస్వరం మరియు పొటాషియం చాలా ముఖ్యం, కానీ వీటి తయారీకి ఎక్కువగా పెట్రోలియం ఉత్పత్తులను వాడుతున్నారు, కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది.
ఈ రసాయన ఎరువుల వలన భూమికి ఏమైనా నష్టం జరుగుతుందా మేడం?
అవును వసంత, వీటిని అవసరం కన్నా ఎక్కువగా వాడడం వలన భూమి యొక్క మంచి లక్షణాలు కోల్పోతుంది. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది. మొక్కలకు ఎక్కువగా పురుగులు, తెగుళ్లు ఆశిస్తాయి.
మరి వీటిని కాపాడుకోవడానికి ఏం చేయాలి మేడం?
రైతులు రసాయన ఎరువులు 50% వాడి మరొక 50% సేంద్రియ ఎరువులు, మళ్లీ దానిలో 20% జీవన ఎరువులను వాడాలి.
అసలు ఈ జీవన ఎరువులను ఎందుకు వాడాలి?
జీవన ఎరువులలో ఉపయోగపడే, బ్రతికి ఉన్న మొక్కలకు మేలు చేసే సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి పాత్ర వ్యవసాయంలో చాలా గొప్పది.
ఈ జీవన ఎరువులు ఏం చేస్తాయి మేడం?
ఇవి నత్రజనిని స్థిరీకరిస్తాయి. భాస్వరం, పొటాషియం మరియు వివిధ సూక్ష్మ పోషకాలను కరిగించి మొక్కల పెరుగుదలకు దోహదం చేస్తాయి. కానీ భూమిలో వివిధ కారణాల వలన వీటి సంఖ్య త్వరితంగా తగ్గుతూ ఉంటుంది.
మరి ఈ సూక్ష్మజీవుల సంఖ్యను పెంచడం ఎలా?
వేరు మండలంలో ఉన్న సూక్ష్మజీవులను గ్రహించి కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి సూటి అయిన ఘన పదార్థాలతో కలిపి మరలా భూమిలో వెయ్యచ్చు. వీటినే జీవన ఎరువులు అంటారు.
అయితే నేను మా ఊర్లో రైతులకు జీవన ఎరువులు వాడమని చెప్పొచ్చా మేడం?
ఖచ్చితంగా చెప్పొచ్చు రమ్య. కేవలం వాడమనే కాదు, దానిని ఎందుకు వాడాలో కూడా వివరించు. జీవన ఎరువులను వివిధ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అన్ని పంట పొలాల్లో వాడుకోవాలి. 10-15% రసాయన ఎరువులకు బదులుగా వాడినట్లయితే తగిన ప్రతిఫలాన్ని పొందవచ్చు.
వీటిని ఎలా వాడాలి మేడం?
జీవన ఎరువులు పొడి రూపంలో మరియు ద్రవ రూపంలో దొరుకుతాయి. వీటిని విత్తన శుద్ధి ద్వారా నేలలో వేయడం వలన లేదా నారు ముంచే నాటు పద్ధతుల్లో వాడుకోవచ్చు.
మేడం, ఇవి మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడతాయి?
భూమిలో వివిధ రకాలైన మొక్కలకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెంచుతాయి. అన్ని పోషకాలను మొక్కలకు విరివిగా అందిస్తాయి. మొక్క యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. భూమి యొక్క భూభౌతిక లక్షణాలను అభివృద్ధి చేసి 15-20% మొక్కల యొక్క అధిక దిగుబడిని ఇస్తాయి. అంతేకాకుండా పంట ఖర్చు కూడా తగ్గుతుంది.
ఇందులో ఏమైనా రకాలు ఉన్నాయా మేడం, లేదా అన్ని ఒకే రకమా?
లేదు వసంత, ఇవి ఒకే రకం కాదు. జీవన ఎరువులను, వాటి క్రియాశీలతను మరియు వాడే విధానాన్ని బట్టి వివిధ రకాలుగా విభజించారు.
అవి ఏంటి మేడం?
అవొచ్చేసి నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు, భాస్వరంను కరిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవులు, పొటాషియంను మొక్కలకు అందించేవి, జింక్ను కరిగించే సూక్ష్మజీవులు, సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే సూక్ష్మజీవులు, వేరు మండలంలో ఉండి మొక్క పెరుగుదలకు దోహదం చేసే వేరు బ్యాక్టీరియా.
ఎన్ని రకాలైన నత్రజని ఎరువులు దొరుకుతాయి మేడం?
రైజోబియం, అజోస్పైరిల్లం, అజటోబాక్టర్, అజొల్లా.
ఏ రకాన్ని ఏ పంటలకు వాడాలి మేడం?
రైజోబియంను అన్ని రకాల పప్పు జాతి పంటలకు మరియు కొన్ని నూనె గింజల పంటలలో వేసుకోవచ్చు. ఈ రకమైన సూక్ష్మజీవులు పప్పు జాతి పంట మొక్కల యొక్క వేర్లతో సహజీవనం చేస్తూ గాలిలో ఉన్న 78% నత్రజనిని మొక్కల వేర్లను ఆకర్షించి వేర్ల మీద గులాబీ రంగు కలిగిన వేరు బుడిపెలను ఏర్పాటు చేస్తాయి. ఈ రైజోబియం మొక్క విడుదల చేసే లెక్టిన్ అనే రసాయన పదార్థం ద్వారా ఆకర్షించబడుతుంది. ఈ రసాయనాలు వివిధ అపరాల పంటలలో వేరుగా ఉంటాయి. కాబట్టి ఏ పంటకు ప్రత్యేకించిన రైజోబియంను ఆ పంటలో మాత్రమే వాడుకోవాలి.
పప్పు జాతి కాకుండా ఇతర పంటలలో ఎలాంటి జీవన ఎరువులను వాడుకోవచ్చు మేడం?
పప్పు జాతి కాకుండా ఇతర పంటలలో మనం అజటోబాక్టర్ మరియు అజోస్పైరిల్లంను వాడొచ్చు. అయితే అజటోబాక్టర్ను ప్రత్తి, వరి, చెరుకు, జొన్నలు, మొక్కజొన్న, పూల తోటలు, అన్ని రకముల కూరగాయలు మరియు పండ్ల తోటలలో వేసుకోవచ్చు. మరియు అజోస్పైరిల్లంను జొన్న, మొక్కజొన్న, వరి, గోధుమ, తృణధాన్యాలు, గడ్డిజాతి మొక్కలు, ప్రత్తి, మిరప, చెరుకు, అరటి, పసుపు, ద్రాక్ష మరియు అన్ని రకాల కూరగాయలు మరియు పండ్ల తోటలలో వాడొచ్చు.
ఇవి కూడా రైజోబియం లానే వేరు బుడిపెలను ఏర్పాటు చేస్తాయా మేడం?
లేదు వసంత, ఇవి వేరు బుడిపెలను ఏర్పాటు చేయవు. అవి కేవలం పప్పు జాతి రకంలో ఏర్పరుస్తాయి. అజటోబాక్టర్ అనే సూక్ష్మజీవులు నేలలో ఒంటరిగా ఉంటూ మొక్కలకు నత్రజనిని స్థిరీకరిస్తాయి మరియు మొక్క పెరుగుదలకు దోహదపడే ఇతర హార్మోన్లను, విటమిన్లను అందించి వేరు పెరుగుదలకు తోడ్పడతాయి. అంతేకాకుండా మొక్కలకు వ్యాధి నిరోధక శక్తిని మరియు బెట్టను తట్టుకునే శక్తిని పెంచుతాయి. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా కార్బనం ఎక్కువగా ఉన్న భూములలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే అజోస్పైరిల్లం బ్యాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశం ఉన్న చోట వేర్లలోకి చొరబడి వాటి సంఖ్యను అభివృద్ధి చేసుకుంటుంది. దీని కారణంగా ఈ జీవన ఎరువును స్థిరీకరించిన నత్రజనిని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులో ఉంచుతుంది. ఈ మధ్య కాలంలో అజోస్పైరిల్లం ప్రాముఖ్యత సంతరించుతుంది, ఎందుకంటే ఈ బ్యాక్టీరియా సేంద్రియ కార్బనం తక్కువగా ఉన్న నేలల్లో కూడా సమర్థవంతంగా పనిచేసి మొక్క పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఏం వసంత, అర్థమయ్యిందా?
అర్థమైంది మేడం. మరి అజొల్లా అంటే ఏమిటి మేడం?
ఈ జీవన ఎరువు నీటిపై తేలియాడుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా వరిలో వాడుతారు. ఈ జీవన ఎరువు ఒక నత్రజనిని మాత్రమే కాకుండా సేంద్రియ కార్బనం మరియు పొటాషియంను కూడా వరి పైరుకు అందిస్తాయి.
భాస్వరంను కరిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవుల గురించి కూడా కాస్త చెప్పండి మేడం.
అలాగే రమ్య, చెప్తాను విను. ఈ రకపు సూక్ష్మజీవులు నేలలో వేయడం వలన భూమిలో ఎంజైములు రకరకాల ఆమ్లాలను ఉత్పత్తి చేసి నేలలో చుద్దలుగా ఏర్పడి కరగని భాస్వరాన్ని కరిగించి మొక్కల వేర్లు తీసుకునేలా దోహదం చేస్తాయి. అంతేకాకుండా సూక్ష్మ పోషకాలతో కలిగి ఉన్న భాస్వరాన్ని విడుదల చేసి మొక్కలకు అందిస్తాయి.
ఇవి ఏ పంటలో వాడవచ్చు మేడం?
భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులను అన్ని రకాల పంటలలో వాడవచ్చు.
మరి పొటాషియం మరియు జింక్ ను కరిగించే జీవన ఎరువులు మొక్కలకు పొటాషియంను మరియు జింక్ ని కరిగించి మొక్కలకు అందిస్తాయా మేడం?
సరిగ్గా చెప్పావు రమ్య, నీవు అన్న విధంగానే చేస్తాయి. ఇవి భూమిలో కరగని పొటాషియం మరియు జింక్ ను కరిగించి మొక్కలకు అందిస్తాయి. వీటిని కూడా మనం అన్ని రకాల పంటలలో వాడవచ్చు.
మరి సేంద్రియ పదార్థాలతో ఏ విధంగా జీవన ఎరువులు వాడచ్చు మేడం?
ఈ జీవన ఎరువులు సెల్యులోస్ మరియు లిగ్నిన్ పదార్థాలను కుల్లింపజేయడానికి వాడతారు. జీవన ఎరువులను వాడి పంట కోత తర్వాత మిగిలిన పదార్థాలను కుల్లింపజేసి నేల సాంద్రతను పెంపొందించి మొక్కలకు కావలసిన పోషకాలను అందిస్తాయి.
వేరు మండలంలో ఉండి మొక్క పెరుగుదలకు దోహదం చేసే వేరు బ్యాక్టీరియా గురించి వివరిస్తారా మేడం?
కొన్ని రకాల సూక్ష్మజీవులు వేరు మండలంలో నివసిస్తూ మొక్కల పెరుగుదలకు క్రియాత్మకంగా పాటుపడతాయి. మొక్కలు ఏపుగా పెరగడానికి కావలసిన పెరుగుదల హార్మోన్లను స్రవించి మొక్క మరియు వేరు పెరుగుదలకు తోడ్పడతాయి.
వాటి ధర ఎంత ఉంటుంది మేడం?
వాటి ధర వచ్చేసి 200 గ్రాములకు 20 రూపాయలు మాత్రమే. ఒక్క ఎకరానికి 200 నుండి 250 గ్రాముల జీవన ఎరువులు వాడడం ద్వారా తక్కువ ధరలో అధిక దిగుబడులు పొందవచ్చు.
నేను రేపే వెళ్లి మా ఊర్లో రైతులకు జీవన ఎరువులను వాడమని చెప్తాను మేడం. కానీ ఇవి ఎక్కడ దొరుకుతాయి?
ఇవి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో జీవన ఎరువు ప్రయోగశాల వ్యవసాయ పరిశోధన స్థానంలో రాజేంద్రనగర్ లో తయారు చేసి అమ్ముతారు.
సరే మేడం, మేము వెళ్లి వస్తాము.
అలాగే వెళ్లి రండి, బాగా చదువుకోండి.
థ్యాంక్ యూ మేడం.
విన్నారు కదండి, తిరిగి వచ్చే వారం ఇంకో కొత్త విషయంతో మీ ముందు ఉంటాం. ఇట్లు మీ వ్యవసాయ కళాశాల విద్యార్థులం రాజేంద్రనగర్. ధన్యవాదములు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణీ, గృహ విజ్ఞాన తరంగిణీ, ఇవే చేలుక గుళ్ళు.
ఈరోజు మన చేనుకబుర్లలో ఎముకల ఆరోగ్యానికి తీసుకోవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా కాళ్ళు కీళ్ల నొప్పులు వస్తున్నాయి. దీనికి కాల్షియం, విటమిన్ డి, విటమిన్ కే లోపం కారణమని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి మనం రోజు తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్ డి మరియు విటమిన్ కే ఉండే పదార్థాలను చేర్చుకోవాలి. ఏ పదార్థాలలో అవి లభిస్తాయో తెలుసుకుందాం. కాల్షియం. కాల్షియం ఎముకల దంతాల పటుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది. కండరాలు, కణాలు, నాడులు సరిగా పనిచేయడానికి తోడ్పడుతుంది. అందుకే పెద్దవాళ్లు రోజుకు 1000 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కాల్షియం ప్రధానంగా పాలు, పాల పదార్థాల నుంచి లభిస్తుంది. సాధారణంగా పాలు తీసుకునే కంటే పెరుగు, మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది. అలాగే నువ్వులు, బాదం, అవిసెల్లో కూడా కాల్షియం ఉంటుంది. అలాగే పావుకిల పెరుగులో 30%కి పైగా కాల్షియం శరీరానికి అందుతుంది. బీన్స్ లో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. ఒక గ్లాస్ పాలలో కంటే గుప్పెడు నువ్వుల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. నువ్వుల్లో అధికంగా ఉన్న జింక్ ఎముకల మినరల్స్ సాంద్రతను పెంచుతుంది. ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూరలో కాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. చిక్కుళ్లలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని పదార్థాలను ఆహారంలో చేర్చుకుంటే కాల్షియంతో పాటు ఇతరత్ర విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయి. అవేమంటే అంజీరా. అరకప్పు ఎండిన అంజీర పండ్లను తీసుకుంటే 121 మిల్లీగ్రాముల కాల్షియం లభించినట్టే. ఇందులో పొటాషియం, పీచ్ కూడా ఎక్కువగా ఉంటాయి. కండరాల పనితీరును, గుండెలను నియంత్రించడం వంటి పలు రకాల పనుల్లో పాలు పంచుకునే మెగ్నీషియం లభిస్తుండడం విశేషం. నారింజ. ఒక పెద్ద నారింజ పండులో 74 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటంతో పాటు కెలరీలు తక్కువే. సారడైన్ చేపలు. వీటిని 120 గ్రాములు తీసుకుంటే 351 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థల ఆరోగ్యానికి కీలకమైన విటమిన్ B12 కూడా అందుతుంది. కాల్షియం ఎముకల్లోకి ప్రవేశించడానికి తోడ్పడే విటమిన్ డి వీటిల్లో ఉంటుంది. బెండకాయ. మలబద్ధకాన్ని నివారించే పీచ్తో నిండిన బెండకాయలను ఒక కప్పు తింటే 82 మిల్లీగ్రాముల కాల్షియం అందుతుంది. అలాగే వైటమిన్ B6 ఫోలెట్ వంటివి ఉంటాయి. టోపు ప్రోటీన్ తో పాటు కాల్షియం తో కూడి శాకాహారులకు ఎంతగానో మేలు చేస్తుంది. సగం కప్పు టోపులలో 434 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. బాదం పప్పు ఆరోగ్యానికి మేలు చేసే పప్పు గింజల్లో భాగమైన బాదం మంచి కాల్షియం వనరు. 30 గ్రాముల బాదం పప్పులో 75 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. అయితే వీటిని పొట్టు తీయకుండా తినడం మంచిది. బాదం పప్పులో విటమిన్ ఇ పొటాషియం కూడా ఉంటాయి. మితంగా తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గటానికి తోడ్పడతాయి. విటమిన్ డి కాల్షియం శరీరానికి అందించడంలో విటమిన్ డి పాత్ర కీలకం. మాకెరల్, సాల్మన్ మరియు ట్యూనా చేపలలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల సాల్మన్ లో రోజుకు సరిపోయే దాంట్లో 91% విటమిన్ డి ఉంటుంది. 1 కప్పు పచ్చిపాలల్లో రోజువారు సూచించిన విటమిన్ డి లో 24% వరకు ఉంటుంది. మీ రోజువారీ సూచించిన విటమిన్ డిని పొందటానికి కాడ్ లివర్ ఆయిల్ ఒక మంచి మరియు సులభమైన పద్ధతి. చీజ్ విటమిన్ డికి మంచి వనరు. మీ ఆహారంలో 1 ముక్క జున్నును జత చేసుకోవటం వలన విటమిన్ డి లోపం వచ్చే రిస్క్ తగ్గుతుంది. 1 పెద్ద సైజు గుడ్డు రోజువారీ సూచించిన విటమిన్ డి లో 10% అందిస్తుంది. గుడ్లలో ఇతర విటమిన్లు ఏ, కే మరియు ఇ కూడా ఉంటాయి. 1 గ్లాస్ బత్తాయి జ్యూస్ కూడా విటమిన్ డి కాల్షియం అందిస్తుంది. రోజు బ్రేక్ఫాస్ట్ లో కమలా పండ్లను తినటం వలన విటమిన్ డి లోపం వచ్చే రిస్క్ తగ్గుతుంది. 1 పండు నుండి 36% విటమిన్ డిని అందిస్తుంది. ఓట్ మీల్ లో దాదాపు మొత్తం విటమిన్ డి ఉంటుంది. రొయ్యలలో అధికంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు విటమిన్ డి ఉంటాయి. 1 కప్పు పెరుగు రోజువారీ విటమిన్ డి లో 20% అందిస్తుంది. విటమిన్ కే ఎముకల పటిష్టతకు విటమిన్ కే కూడా చాలా కీలకం. ప్రత్యేకించి విటమిన్ K2 బాగా ఉపయోగపడుతుంది. ఇది సోయాబీన్ ద్వారా అందుతుంది. బటర్ లోను K2 ఉంటుంది. చీజ్ లోను K2 అధికంగా ఉంటుంది. కోడిగుడ్డు సొన తినడం ద్వారానూ విటమిన్ K2 పొందవచ్చు. కివి, అవకాడో, బ్లాక్ బెర్రీ, టమాటా, దానిమ్మ, ద్రాక్షలలోను విటమిన్ కే ఉంటుంది. అలాగే జీడిపప్పు, వాల్నట్స్ తినడం ద్వారా కూడా శరీరానికి అందుతుంది. పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చడి వంటి ఆకుపచ్చని రంగుల్లో ఉండే ఆకుకూరల్లో విటమిన్ కే పుష్కలంగా లభిస్తుంది. వీటిల్లో విటమిన్ కే తో పాటు విటమిన్ ఏ, విటమిన్ సిలు కూడా ఉన్నాయి. కనుక వీటిని రోజూ తింటే బోల్డంతా ఆరోగ్యం. 1 కప్పు ఉడికించిన ఆకుకూరలలో 800 గ్రాముల విటమిన్ కే ఉంటుంది. క్యాబేజీని ఏ రకంగా తిన్నా విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ B6 శరీరానికి అందుతాయి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహకరిస్తుంది. వారానికి 2-3 సార్లైనా పచ్చి బఠానీలను ఆహారంలో తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇందులో విటమిన్ ఏ, సి, కేలు ఆరోగ్యాన్ని సమతూకంలో ఉంచుతాయి. బఠానీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వివిధ రకాల విటమిన్లు మరియు పోషక విలువలు కలిగిన కొన్ని వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెసర్లతో సలాడ్. కావలసిన పదార్థాలు: దానిమ్మ గింజలు 1/2 కప్పు, ఉడికించిన గుడ్డు 1, మొలకెత్తిన పెసర్లు 1/4 కప్పు. కావలసిన పదార్థాలు మరొకసారి: దానిమ్మ గింజలు 1/2 కప్పు, ఉడికించిన గుడ్డు 1, మొలకెత్తిన పెసర్లు 1/4 కప్పు. తయారీ విధానం: 1 గిన్నెలో దానిమ్మ గింజలు, మొలకెత్తిన పెసలని కలుపుకోవాలి. వీటికి ఉడికించిన గుడ్డు తోడైతే శక్తివంతమైన సలాడ్ తయారవుతుంది. ఈ సలాడ్ చెడు కొలెస్ట్రాల్ ని నియంత్రించి గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. తగినన్ని ప్రోటీన్లతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, డిలని అధికంగా అందించే సలాడ్ ఇది. సోయా తోటకూర. కావలసిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ 1/4 కప్పు, తోటకూర 1 కట్ట, జీలకర్ర 1/2 చెంచా, నూనె తగినంత, ఎండుమిర్చి 2, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాల పొడి అర చెంచా, కావలసిన పదార్థాలు మరొకసారి, సోయా గ్రాన్యూల్స్ 1/4 కప్పు, తోటకూర 1 కట్ట, జీలకర్ర 1/2 చెంచా, నూనె తగినంత, ఎండుమిర్చి 2, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాల పొడి అర చెంచా. తయారీ విధానం: ముందుగా సోయా గ్రాన్యూల్స్ ని ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత సోయా పలుకులోని నీటిని పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి పాత్రను తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి జీలకర్ర, దంచిన వెల్లుల్లి పలుకులు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అవి వేగాక అందులో తరిగిన తోటకూర, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తోటకూర ఉడికిన తరువాత సోయా పలుకులు వేసి బాగా కలిపి మళ్లీ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా ధనియాల పొడి వేసుకుని దింపుకుంటే సరి. ఇది ప్రోటీన్లతో పాటు కెరటిన్, విటమిన్ కేలను అందించి రక్తహీనత రాకుండా చూస్తుంది. ఇంగువ టీ. కావాల్సిన పదార్థాలు: ధనియాల పొడి 1/2 చెంచా లేదా తాజా కొత్తిమీర 4-5 కాడలు, ఇంగువ చిటికెడు, నిమ్మరసం కొద్దిగా, దాల్చిన చెక్క పొడి చిటికెడు, నీళ్లు 2 కప్పులు. కావాల్సిన పదార్థాలు మరొకసారి: ధనియాల పొడి 1/2 చెంచా లేదా తాజా కొత్తిమీర 4-5 కాడలు, ఇంగువ చిటికెడు, నిమ్మరసం కొద్దిగా, దాల్చిన చెక్క పొడి చిటికెడు, నీళ్లు 2 కప్పులు. తయారీ విధానం: ధనియాల పొడి వేసుకుని నీళ్లని మరిగించుకుని చివర్లో ఇంగువ వేసి దింపుకోవాలి. రుచి కోసం నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ టీ నుంచి క్వైరిసిటిన్ అనే శక్తివంతమైన పాలిఫినాల్స్ అందుతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి, క్యాన్సర్ పై పోరాడటానికి ఈ ఫ్లేవనాయిడ్ ఉపకరిస్తుంది. గడ్డి నువ్వుల జావ. కావలసిన పదార్థాలు: గడ్డి నువ్వులు 2 చెంచాలు, రాగి పిండి 1/2 కప్పు, గోధుమ గడ్డి పొడి 2 చెంచాలు, ఉప్పు తగినంత. కావలసిన పదార్థాలు మరొకసారి: గడ్డి నువ్వులు 2 చెంచాలు, రాగి పిండి 1/2 కప్పు, గోధుమ గడ్డి పొడి 2 చెంచాలు, ఉప్పు తగినంత. తయారీ విధానం: ముందుగా గడ్డి నువ్వులను మిక్సీలో కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు లోతైన పాత్రలో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మరిగించాలి. ఇందులో గడ్డి నువ్వులు, రాగి పిండి, గోధుమ గడ్డి పొడి వేసి జావలా కాచుకోవాలి. ఈ జావలో పాలిఫినాల్స్, చర్మానికి అందాన్నిచ్చే విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఎర్రజామతో చాట్. కావలసిన పదార్థాలు: ఎర్రజామకాయ 1, ఉడికించిన బార్లీలు 2 చెంచాలు, ఉల్లిపాయ ముక్కలు 1 చెంచా, ఉడికించిన స్వీట్ కార్న్ 3 చెంచాలు, పుదీనా ఆకులు 5, నిమ్మకాయ రసం 1/2 చెంచా, ఉప్పు కొద్దిగా. కావలసిన పదార్థాలు మరొకసారి: ఎర్రజామకాయ 1, ఉడికించిన బార్లీలు 2 చెంచాలు, ఉల్లిపాయ ముక్కలు 1 చెంచా, ఉడికించిన స్వీట్ కార్న్ 3 చెంచాలు, పుదీనా ఆకులు 5, నిమ్మకాయ రసం 1/2 చెంచా, ఉప్పు కొద్దిగా. తయారీ విధానం: 1 పాత్రలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఎర్రజామకాయ ముక్కలు, ఉడికించిన బార్లీలు, స్వీట్ కార్న్, పుదీనా ఆకులు, ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకుంటే చక్కని చాట్ తయారవుతుంది. ఫోలిక్ యాసిడ్, విటమిన్ సితో పాటు ప్రోబయాటిక్ ప్రయోజనాలని అందించే చాట్ ఇది. అవిసె గింజల స్మూతీ. కావలసిన పదార్థాలు: వేయించిన అవిసె గింజలు 10 గ్రాములు, బొప్పాయి గింజలు 200 గ్రాములు, తరిగిన బీట్రూట్ 50 గ్రాములు. కావలసిన పదార్థాలు మరొకసారి: వేయించిన అవిసె గింజలు 10 గ్రాములు, బొప్పాయి గింజలు 200 గ్రాములు, తరిగిన బీట్రూట్ 50 గ్రాములు. తయారీ విధానం: వీటన్నిటినీ కలిపి మిక్సీలో మెత్తగా స్మూతీలా చేసుకుని తాగొచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు, పీచు అధికంగా ఉండే స్మూతీ వల్ల బరువు తగ్గడం తేలిక, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. విన్నారు కదా శ్రోతలు, ఎముకల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు మరియు వివిధ రకాల విటమిన్లు మరియు పోషక విలువలు కలిగిన కొన్ని వంటకాల గురించి వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగణకి స్వాగతం. గతవారం మేమడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరియైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గతవారం మొదటి ప్రశ్న: ఒక ఎకరానికి ఎన్ని బదనికలు వాడాలి? ఏ 3,000, బి 4,000. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం బి 4,000. గతవారం రెండవ ప్రశ్న: 4,000 బదనికల గుడ్లకు ఎంత ఖర్చు అవుతుంది? ఏ 1,040, బి 1,260. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ 1,040. ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపినవారు మణిదీప్ సంగారెడ్డి, డాక్టర్ ఎస్ స్వరూప దోమల్గూడ, కె సత్యప్రసాద్ అల్వాల్, పి రామాంజనేయులు కొత్తపేట. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం చెప్పిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు జిఎస్ దేవి జోగిపేట్, గోపికుమార్ నేలకొండపల్లి. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగన్లో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: పప్పుజాతి పంటలకు ఏ జీవన ఎరువును వాడాలి? ఏ రైజోబియం, బి అజిటోబాక్టర్. ప్రశ్న మరొకసారి: పప్పుజాతి పంటలకు ఏ జీవన ఎరువును వాడాలి? ఏ రైజోబియం, బి అజిటోబాక్టర్. ఈ వారం రెండవ ప్రశ్న: అన్ని రకాల కూరగాయ పంటలలో ఏ జీవన ఎరువును వాడాలి? ఏ అజోస్పైరల్లం, బి అజిటోబాక్టర్. ప్రశ్న మరోసారి: అన్ని రకాల కూరగాయ పంటలలో ఏ జీవన ఎరువును వాడాలి? ఏ అజోస్పైరల్లం, బి అజిటోబాక్టర్. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672కు ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చెంత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.